ఇప్పుడు అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయం. కిం తద్ ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీకృష్ణ పరమాత్మ నమః. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. కిం తద్ బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్త అది యజ్ఞ అధిభో అధిదైవం కిముచ్యతే అధిదైవం కిముచ్యతే అది యజ్ఞం కోత్ర కోణ్య కథం కోత్ర దేహస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభీ అన్నారు. అంటే ఏంటంటే కిం తద్బ్రహ్మ, బ్రహ్మ అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, అది దైవం అంటే ఏంటి, అది యజ్ఞం అంటే ఏంటి, ఆ అధియజ్ఞుడు ఎక్కడ ఉంటాడు, ఎలా తెలుసుకుంటాము, ప్రయాణకాలే అంటే మళ్ళీ ఇక్కడ చనిపోయినప్పుడని వ్యాఖ్యలు చేశారు. ప్రయాణకాలే అంటే ఈ జీవుడు మీదకు వెళ్ళి భూమధ్య స్థానంలో బ్రహ్మాన్ని తెలుసుకునేటప్పుడు అది వెళ్ళే సమయం వెళ్తుండగా కథం జేయోసి నీతాత్మభి అన్నారు. చూసారా, నీతాత్మభి అంటే నియమించిన వాళ్ళు, అంటే ఇంద్రియ నిగ్రహం సాధన చేసి మనో నిగ్రహం చేస్తుండే వాళ్ళు నిన్ను ఎలా తెలుసుకుంటారు అంటే బయట ఉండేటట్టు తెలుసుకుంటారా, కాదు కదా. చూసారా, అక్కడ ప్రయాణకాలే అంటే అంతర్ముఖ సాధన చేసి లోపలికి వెళుతూ లోపలుండే పరబ్రహ్మాన్ని కథం జ్ఞోసి నీతాత్మ జ్ఞానులు ఈ సాధకులు యోగ సాధకులు ఎలా తెలుసుకుంటారు అని అడుగుతున్నారు. ఎవరు, అర్జునుడు. శ్రీ భగవాన్ వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకర భవకరో విసర్గ కర్మ సముజిత. ఇప్పుడు అడిగిన ప్రశ్నలు ఏంటి, అక్షరం బ్రహ్మ పరమం, అక్షరం అనేది, అక్షరం అంటే ఏంటి, లోపల ఇంకొకటి చెప్తున్నారు, అక్షరం అంటే ఈ అక్షరాలు కావు, క్షరము కానిది, నశించినది ఏదో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మలో మళ్ళీ పరమం అన్నారు. ఇంక దీనికి పురుషోత్తమ ప్రాతియోగంలో 15వ అధ్యాయంలో చెప్తారు ఇదంతా. అంటే ఏంటంటే ఈ శరీరంలో ఉండి జీవాత్మగా ఉంటూ జీవాత్మ కంటే అతీతమైనది ఏది ఉన్నదో అది అక్షరం, ఏమి అదే బ్రహ్మపరమం, అదే పరమైన బ్రహ్మం. స్వభావం ఆధ్యాత్మం వచ్చింది. ఆధ్యాత్మ ఆధ్యాత్మ అని అంటారు చూసారా. ఆధ్యాత్మ అంటే అర్థం ఏమిటంటే ఈ ఆ పరమాత్మ జీవుని రూపంలో ఈ శరీరంలో ప్రవేశించడమే ఆధ్యాత్మం, అదే స్వభావం. ఆ పరమాత్మ జీవుని రూపంలోన ఈ శరీరాల్లోన ప్రవేశించడం అనేది ఆధ్యాత్మం, అది స్వభావం. స్వభావం అది ఆ స్వభావం అంటారు, అది ఆధ్యాత్మం అంటే ప్రవేశించి ఉండడం ఉండదు, అదే అది స్వభావం అనమాట. అందుకే స్వభావం అయింది అన్నీ ప్రకృతి ఉన్నారు. మళ్ళీ చూసారా స్వభావం, ఆ స్వభావం మారదంటే ఆయన వచ్చి ఇందులో చేరాడు, ఆయన వచ్చి ఇందులో చేరాడు కనుక అది స్వభావం. ఏమి భూత భావోద్భవకరో విసర్గ అంటే ఈ సర్వజీవులు ఉత్పత్తి వీటన్నిటి కోసం యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేస్తుంటారు చూసారా, అటువంటి కర్మలన్నీ కూడా కర్మ సముచిత అన్నారు. అంటే ఈ కర్మ కూడా బయట యజ్ఞాలని అంటున్నారు కానీ అది కూడా కాదు. జీవుడు ఉత్పత్తి కావాలంటే ఆ ప్రాణశక్తి లోపల ప్రవేశించాలి, అలాగ ప్రవేశించే దాన్ని కూడా కర్మ అంటారు. చూసారా, అధిభూతం క్షరోభావో పురుషశ్రాధిదైవతం అధియజ్ఞో అహమేవత్ర దేహే దేహభృతాం వర. ఓ దేహభృతాం వర, అర్జునుడికి సంబోధిస్తున్నారు, అందరి దేహాల్లోనూ నేనెలగితున్నా, నువ్వు కూడా అలాంటి వాడే. అంటే దేహాన్ని ధరించిన వాళ్ళు శ్రేష్ఠుడువా, దేహాన్ని ధరించే వాళ్ళలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, నేను అధియజ్ఞుడుగా నేను ఈ అన్నిటిలోనూ కూడా ప్రవేశించి ఉంటున్నాను సుమాన్ అన్నారు. అధిభూతం క్షరోభావం, అధిభూతం అంటే అర్థం ఏంటంటే ఈ శరీరం నశించేది, నశించేదంతా కూడా ప్రకృతి అంతా కూడా అధిభూతం. ఏమి పురుషశ్చ అధిదైవతం, ఇందులో నశించిన వాడు ఉన్నాడు జీవాత్మ రూపంలో, వాడు పురుషుడు, అది అధిభూతం, అది దైవం ఆయన. ఈ నశించే శరీరం అది భూతం, నశించని లోపల జీవాత్మ పురుషుడు అది దైవం. వీటన్నిటికంటే పరమాత్మ రూపం సర్వత్రా అన్ని దేహాల్లో ఉన్నాను చూసారా, అతను నేను అధియజ్ఞుడు, నేను నేను అధియజ్ఞుడు. ఆ సర్వదేహాల్లో ఉండే అధియజ్ఞుణ్ణి ఇప్పుడు చెప్తున్నారు. అంతకాలేవ అంత కాలేపి కాలేచి మామేవ స్మరణ్ముక్వా కలేబురం య ప్రయాతి మద్భావం యాతి నాచాత్ర సంశయ అన్నారు. ఆ సర్వత్ర వ్యాపి ఉంటే నేనున్నాను చూసారా, అధియుజ్యుని ఉన్నాను చూసారా, ఆ అధియుజ్యుణ్ణి అంతకా మళ్ళీ చూసారు, అంతకాలేపు అంటే మళ్ళీ చనిపోయినప్పుడు అనుకున్నారు, అంతకాలేపు అంటే సాధన చేస్తూ లోపలికి వెళ్ళి స్మరణ్ముక్త కలేబరం అంతరాత్మ నన్నే తెలుసుకుని నన్నే స్మరించుకుంటూ ఈ పంచభూతకమ శరీరం ఈ ఈ స్థూల సూక్ష్మ దేహత్రయం స్థూల సూక్ష్మ కారణ దేహాలు దాటి ఏమి ఎవరైతే స్మరిస్తారో యహ్ ప్రయాతి ఆ విధంగా ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతారో సయాతి మద్భావం నాతి మద్భావం నా యాతి నాస్తి అత్ర సంశయ అన్నారు. అంటే ఏంటంటే వాడు నన్నే పొందుతాడు, దాని గురించి ఏమీ సందేహం లేదు, అంటే డెఫినెట్గా నన్నే పొందుతాడు సుమాని. అంటే సాధన చేస్తే నా లోపల ఉండేవాడు నన్నే పొందుతాడు సుమా. ఎందుకు ఎవరు ఏది స్మరిస్తే అది అవుతారని నెక్స్ట్ చెప్పబోతున్నారు. యం యం వాపి స్వరం భావం చజచ్చంతే కలేబరం తం తమేవైతి కౌంతే సదా తద్భావ భావిత. సామాన్యంగా ఎవరు మామూలుగా చనిపోయినప్పుడు కానీ ఏ భావంతో స్మరించుకొని చనిపోతారో అదే అయిపోతారు. జడభరతుడు చనిపోతున్నప్పుడు ఈ లేడిని స్మరించుకుంటూ ఎలాగైతే లేడైపోయాడు తెలుసు కదా కదా, జడభరతుడు ఆ లేడిని పెంచాడు. జడభరతుడు లేడిని పెంచేటప్పుడు తను చనిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అయ్యో నేను పెంచిన లేడేమైపోతుంది అలా స్మరించుకుంటూ చనిపోయాడు కాబట్టి లేడై పుట్టాడు. మళ్ళీ ఆ కథతో ఏంటంటే ఎం ఎం వాపి స్వరం భావం చజచ్చంతే కలేపురం అంటే ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు మామూలుగా చనిపోయినప్పుడైనా సరే ఏ భావంతో చనిపోతాడు అదే అవుతాడు సుమ. అందువలన యోగ సాధన చేసిన వాడు అంతరాత్మ నన్ను స్మరించుకుని విడిచిపెడితే నన్నే పొందడా, అక్కడ ఆ భావంతో చెప్పుకొచ్చారు చూసారా. మరి అది పొందడా, అందువల్ల నన్నే పొందుతాడని ఇలా చెప్పారు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్సుర యుద్ధచ ఏమి మయ్యత్పతి మనోబుద్ధిర్ మామే వశ్య సంశయాహ. అందువలన సర్వేషు కాలేషు సర్వకాల సర్వావస్థలో కూడా నన్నే స్మరించుకుంటూ యుద్ధచాను నువ్వు యోగమో యుద్ధమో యోగం లేకపోతే నువ్వు పై కర్మలు ఏవో చేసుకుంటూ ఉండు. మయ్యత్పతి మనోబుద్ధిర్ నాయందే మనస్సు బుద్ధులు ఎప్పుడైతే పెట్టావో మామే వైశ్యషి నన్నే పొందుతావు అసంశయ సందేహం లేదు. అందువల్ల చూసారా సాధన చేసేవాడు నన్నే స్మరించడం ఎలాగో చెప్పుకొస్తున్నారు. ఆ స్మరించడం కూడా మళ్ళీ ఎవరు చేస్తారు కూడా చెప్తున్నారు. అభ్యాస యోగి అభ్యాస యోగయుక్తి అయిన చేతస నా అన్యగామిన పరం పురుషం దివ్యం పార్థ నా పార్థాను చింతయాన్ యాతి పార్థాను చింతయన్ అన్నారు. అంటే ఏంటి, అభ్యాస యోగయుక్తి అయిన యోగాభ్యాసంతో కూడుకుని చేతస అన్యగామిన నన్ను వేరుగా ఇంకెక్కడ మనసు పెట్టుకుని నాయందే పెట్టుకుని అంటే యోగ సాధన చేస్తూ మనసుని నన్నే అన్యంగా లేకుండా నన్నే చూస్తుండే వాళ్ళు పరం పురుషం దివ్యం ఆ తేజో రూపంలో పురుషు నన్ను యాతి పొందుతాడు పార్థాను చింతైన అర్జున అలా చింతించుకుని నన్నే పొందుతాడు సుమా. ఎవరు యోగ సాధన చేసిన వాడు అయితే నేను ఎటువంటి వాడిని, కవిం పురాణ మనుసాసితార అనూరణీయాం సమనుస్మరేజ్య సర్వస్య ధాతారమచించ రూప ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. నేను ఎటువంటి వాడిని, కవిం కవి అంటే అన్ని తెలుసుకునేవాడిని, కవి అంటే అన్ని తెలిసిన వాడిని నేను, పురాణం ఎప్పటి నుంచో ఉన్నవాడిని, అనుశాసితార అన్నింటినీ శాసించేవాడిని నేను, అనూరణయ అను కంటే అనువైన వచ్చి అంత సూక్ష్మమైన వాడిని, మా మనసు మనస్మరిజ్య నన్ను తెలుసుకోవడానికి ఆ విధంగా తెలుసుకోవాలి, సర్వస్య ధాత అందరికీ ఆధారపడుతున్న నేను, అచించ రూపం చింతించడానికి కష్టమైన వాడిని ఎటువంటి వాడిని, ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ సూర్యుని వంటి ప్రకాశం గలవాడిని ఈ పెంచి ఇక్కడికి అవ్వలు ఉండేవాడిని నేను, అటువంటి తేజో రూపంలో ఉండే నేను నన్ను ప్రియానకాలే మనసాచలైన భక్త్యాయుక్తో యోగబలైన చైవ భ్రువోర్మధ్య ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషు ముప్పైతుది. ఇక్కడ ప్రయాణకాలం క్లియర్గా చెప్పారు ఏమి, ఇలాంటి ఆదిత్యవర్ణం అంటే సూర్యుని వంటి ప్రకాశ రూపంలో ఉండే నన్ను ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలు దాటి యోగ బలము చేత భక్తితో కూడా భ్రూమధ్యంలో తన ప్రాణాన్ని జొప్పించి ఏమి పూర్తిగా నా స్వరూపాన్ని వాడు పొందుతాడు సుమా. ఎవరు, యోగి. నన్నే పొందుతారు. ఏమి ఇటువంటి నన్నే పొందిన వాడు ఇంకెలా ఉంటాడో చెప్పుకొస్తున్నారు. ఏమని ఎలా ఉంటారని అంటే ఎలా పొందుతారని మా ముపేచ్ అదే కదా. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ పొందే వాళ్ళు ఇప్పుడు ఏంటంటున్నారంటే యదక్షరం వేద విదో వదంతి ప్రవిశంతి యద్యతయో వేతరాగాహ యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. ఏది అక్షరం అంటారు అందరూ వేదవేత్తలందరూ కూడా తెలిసిన వాళ్ళందరూ ఇదేని అక్షరం అంటారు. నేను అంటున్నాను కదా అదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నేను నా స్వరూపాన్ని పొందడానికి ఎవరో ఏం చేస్తారు వేదవేత్తలు దేనిని అక్షరం అంటారు. రాగద్వేషాలు విడిచిపెట్టి ఏది కోరి నాలో ప్రవేశిస్తారు, ఏమి ఏది కోరి బ్రహ్మచర్యం పాటిస్తుంటారు, ఏమి అది సంగ్రహంగా సంపూర్ణంగా నా చేత చెప్తాను విను. ఆ పొందే తత్వం ఎలా పొందుతారు, నేను నా గురించి చెప్తాను, నన్ను ఎలా పొందుతారో చెప్తాను విను. ఏమి ఎలా పొందుతారు, సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్ధచ మూర్ధ్యాధాయ ఆత్మన ప్రాణ ఆశతో యోగ ధారణం. ఇప్పుడు చూసారా పొందే విధానం చక్కగా యోగం గురించి చెప్పేశారు. సర్వద్వారాన్ని సంయమ్య అన్ని ద్వారాలు, ఒక నవద్వారాలే కాదు, రోమకూట కూపాల్లో ఉండే ద్వారాలన్నింటినీ సంయమంటే ఆ ప్రాణశక్తిని జ్ఞానశక్తిని బయటకు పోనీయకుండా, అంటే ఊర్ధ్వశ్వాసం ఉండేవాడే నియమించగలడు, అధోశ్వాసం నియమించలేడు కదా. బయటకు పోవాలంటే అధోశ్వాసం అవుతుంది. కాబట్టి ఊర్ధ్వశ్వాసతో కూడుకున్న యోగి సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్ధచ మనస్సుని హృదయం ముందు నియమించి, ఏమి అన్ని ద్వారాలు నియమించి మనస్సుని నా ఈ భూమధ్యలో హృదయం ముందు పెట్టి మూర్ధ్యాధాయ ఆత్మన ప్రాణం తన ప్రాణాన్ని తల శిరస్సులో పెట్టి ఆశతో యోగ ధారణం. అంటే ఏంటి, యోగ సాధకుడు తన ప్రాణాన్ని శిరస్సులో పెట్టి మనస్సుని అక్కడ నియమించి సర్వద్వారాలు నియమించిన వాడు యోగాన్ని ధరించిన వాడు అవుతాడు. చూసారా ఆ ధరించిన వాడు ఏంటి ఎలాగను, ఓమిచ్చాకాక్షరం బ్రహ్మ వ్యాహరణ్ మా మనస్మరణ్ యః ప్రయాతి చజన్ దేహం సయాతి పరమాంగతిం. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ, ఓం అనే ఏకాక్షరం అనే దానికి బయట ఈ నోటితో పలికి అక్షరాలు కావువి. అవేమిటంటే స్థూల సూక్ష్మ కారణ దేహాలు దాటి అకార ఉకార మకారాలు దాటి అర్ధమాత్ర బిందు స్వరూపంలోండే తురియములుండే ఆ పరబ్రహ్మాన్ని వ్యాహరన్ మామనుస్మరన్ అంటే దీర్ఘముగా యోగ సాధన చేస్తూ అనుస్మరణ ధ్యానం చేస్తూ యోగం చేస్తూ ధ్యానం చేసిన వాడు యః ప్రయాతి చజన్ దేహం, ఎవరైతే ఈ స్థూల సూక్ష్మ కారణాలు దాటి శరీరాన్ని విడిచిపెడతాడో సయాతి పరమాంగతి వాడు పరమతినే పొందుతాడు. సో అటువంటి పరబ్రహ్మాన్ని పొందే విధానం ఇలాగే చేయాలి సుమా అని చెప్పుకొస్తున్నాడు. ఏమి సయాతి పరమాంగతి అనన్య చేత సతతం యోమాం స్మరతి నిత్యశ తస్యాహం సులభపాద నిత్యయుక్త యోగిన. ఈ విధంగా సాధన చేసిన వాళ్ళు ఎవరు, ఈ యోగ సాధన చేసిన అనంచేత సతతం ఎల్లప్పుడూ యోమాం స్మరతి అంతరాత్మ నన్ను స్మరించుకుంటూ యోగ సాధన చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళకి తస్యాహం సులభపార్థ, నేను వాళ్ళకి సులభమే, వాడికి చాలా సులభంగా దొరికిపోతాను. నిత్యయుక్త యోగిని ఎక్కువ నిత్యము సాధన చేసిన వాడికి నేను దొరకన, ఏమి నేను వాడికి సాధ్యం, అంతరాత్మ అన్నే పట్టుకుంటున్నాడు నేను వాడికి దొరికిపోతాను. ఏమి ఆ పొరుగు పుట్టినవాడు ఏంటంటే మా ముపేచ్చే పునర్జన్మ అదే కదా, మా ముపేచ్చే పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరాంగత అన్నారు. ఏమి అంటే ఏంటి, అటువంటి సాధన చేసి నన్ను పొందిన మహాత్ములు దుఃఖాలయం అశాశ్వతం పునర్జన్మ కలిగి పొంది దుఃఖాలయం ఈ దుఃఖానికి ఆలయమైనట్టు ఈ శరీరాన్ని పొందడం అశాశ్వతమైన దీన్ని పొందడం నాప్ను వంటి వాళ్ళు పొందరు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు మహాత్మాన, వాళ్ళు అటువంటి వాళ్ళందరూ మహాత్ములే. సంసిద్ధిం పరాంగతాహ వాళ్ళు సిద్ధి పొంది అలాగా మరి ఇటువైపు చేరరు, అంటే ఈ ప్రకృతిలో పడరు, ఇంకా పునర్జన్మ లేకుండా వాళ్ళు ఉంటారు. మరి మిగతా వాళ్ళు ఒక్కడే అలాగే నన్ను సారా ఆరాధిస్తూ అంతరాత్మని అన్ను పొంది యోగ సాధన ద్వారా పొందేవాళ్లే, వాళ్ళకి పునర్జన్మ ఉండదు. మరి మిగతా వాళ్ళందరికీ ఉంటుందని చెప్తున్నారు. అలా చేసిన వాళ్ళకి ఉండదు, మిగతా వాళ్ళందరికీ ఉంటుంది. ఎలా ఉంటుందట, ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తిన అర్జున మా ఉపేక్షిత కౌంతే పునర్జన్మన విద్యదే. ఈ ఇతరత్ర సాధనలు చేసి యజ్ఞాలు యాగాలు ఇంకేవేవో చేస్తుంటారు. అవన్నీ చేసిన వాళ్ళు ఏ లోకంలోకి వెళ్ళినా సరే, ఏ లోకము, ఆ బ్రహ్మలో భువనాల్లోక బ్రహ్మలోకం వరకు ఉన్నాం. బ్రహ్మలోకం వరకు వెళ్ళినా సరే పునరుత్తును అర్జున మళ్ళీ పునర్జన్మ వస్తుంది. బ్రహ్మలోకం వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళినా కూడా జన్మ వస్తుంది. మా ముపేచ్ఛత కౌంతే నన్ను మాత్రం పొందిన వాళ్ళకి మాత్రం పునర్జన్మ విద్యతే జన్మ ఉండసుమా. వెళ్ళినా సరే ఇక్కడికే రావాల్సిందే, వాళ్ళు ఎవరికి అందుకే ఇక్కడ పోలేరు. మరి మరి వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు ఎక్కడ ఎంతెంత కాలం ఎంత కాలం గడుపుతారో చెప్తున్నారు. ఏమి సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మనో విదుహు రాత్రియుగం సహస్రాంతం తే అహోరాత్రి విదో జనాహ. ఆ కాలం ఏంటంటే వీళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా గడుపుతారో చెప్తున్నారు. సహస్రయుగ పర్యంతం చూడు, 1000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు, 1000 యుగాలు బ్రహ్మకు ఒక రాత్రి. ఆయనకి అహోరాత్రులు అంటే 2000 యుగాలు పడతాయి. బ్రహ్మకి ఒక రాత్రి ఒక పగలు అనేసరికి 2000 యుగాలు పడతాయి. మరి యుగాలు పడినప్పుడు వీళ్ళు జీవులు ప్రకృతిలో ఉండాలి. ఈ మిగతా నన్ను తప్పించి విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు చూసారా, మిగతా ఆరాధన చేసిన వాళ్ళు అంతా ఎలాంటారు, అవ్యక్త వ్యక్త సర్వ ప్రభజంచ హరాగమే రాత్యాగమే ప్రళీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే అన్నారు. తత్రైవ అవ్యక్త సంజ్ఞకే అన్నారు. అదేంటంటే ఈ నన్ను విడిచిపెట్టి మిగతా ఆరాధన చేసేవాళ్ళు ఈ బ్రహ్మలోక పర్యంతం వెళ్ళి తిరిగి రావటం ఇంతకాలం గడుపుతున్నారు చూసారా, ఆ గడిపిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారట, అవ్యక్త వ్యక్త సర్వ ప్రభచహరాగమే. ఈ బ్రహ్మకు పుట్టిన పగల కాలంలో ఉంది చూసారా, బ్రహ్మ పగల కాలం 1000 మహాయుగాలు ఉన్నాయి చూసారా. ఆ 1000 యుగాల్లోనే ఏంటంటే ప్రపంచ హరాగమే పగల్లోన పుడతారు. బ్రహ్మ పగలుతాయి సమయంలోన ఈ అవ్యక్తం నుంచి ఈ జీవులందరూ పుడతారట. అవ్యక్తం నుంచి పుడతారట. అవ్యక్తం అనేది రెండున్నాయి. ఏంటి, ప్రకృతిలో అవ్యక్తం ఒకటి ఉంది, పరమాత్మలో అవ్యక్తం ఉంది. ఈ ప్రకృతిలో అవ్యక్తం అనేది ఒకటి ఉంది కనబడింది, దీనికంటే కనబడినవాడు పరమాత్మ ఉన్నాడు. సో ఇద్దరు ఉన్నారు కనబడిన వాళ్ళు. ఆ మొదట కనబడిన వాడిదే పింజీకటి చూసారా. అవ్యక్త వ్యక్త సర్వ ప్రపంచ హరాగమే రాత్యాగమే ప్రళీయంతే అవ్యక్త తత్రైవ అవ్యక్త సంజ్ఞకే అన్నారు. ఆ అవ్యక్తంలోన రాత్రి కాలంలో బ్రహ్మకి రాత్రి కాలంలో అన్ని జీవులు అందరూ కలిసిపోతాయి, పగల కాలంలో మళ్ళీ పుడుతుంటాయి. ఈ సృష్టి లయాలు అలా జరుగుతుంటాయి. ఏంటి ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి. భూతగ్రామ సవేవాయం భూత్వా ప్రళీయతే రాత్యాగమే అవశ్యపార్థ ప్రభంచ హరాగమే ప్రభచ్చ హరాగమే. మరి భూతగ్రామాలంటే అంటే ఈ సకల జీవులు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఏంటంటే భూత్వా ప్రళీయతే ఈ సృష్టి లయాల్లో జరుగుతున్న దాంట్లోన పుట్టడం చావడం కల్పకాలంలో పుట్టడం మళ్ళీ ప్రళయకాలంలో నశించడం ఇలా జరుగుతూనే ఉంటుందంట. ఎందుకు రాత్యాగమే అవశ్య హార్థ ప్రభచ్చ హరాగమే అంటే ఏంటంటే ప్రకృతికి వసూలైపోయి ఉన్నారు కదా, వసూలైపోయి వాళ్ళకి స్వాధీనం లేదు. వాళ్ళకి స్వాధీనం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ భ్రమకు పుట్టే పగల కాలంలోనే పుడుతుంటారు, రాత్రి కాలంలో నశిస్తుంటారు. ఇలాగ పుట్టడం చావడం ఇలాగా జరుగుతూనే ఉంటాయి. మరి పరతస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్త సనాతన యహ సహ సర్వేషు భూతేషు వినశ్యతి. చూసారా, వీటన్నిటికంటే అవ్యక్తమైన దానికి ఇంకా అవ్యక్తంగా ఉన్నాను నేను, ఇంకా వేరుగా ఒక ఉన్నాను నేను పరమాత్మ. నేను నన్ను ఏమి నేను దానికంటే అక్కడ ఉన్నాను. నన్ను తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు మాత్రం అక్కడ ఉండేవాళ్ళు. ఆ నేను వీటన్నిటికీ అవ్యక్తంగా ఉన్నాను నేను మాత్రం నశించుమా. ఇవన్నీ నశించినా సరే నేను మాత్రం నశించను. ఎందుకు, బ్రహ్మ పగల సమయంలో ఈ సృష్టి అంతా వస్తుంది, మళ్ళీ రాజ్యంలో ఈ సృష్టి అంతా లయమైపోతుంది. వీళ్ళందరూ అవ్యక్తులు కలిసిపోతారు, మళ్ళీ అవ్యక్తి నుంచి వస్తారు. ఇలాగ రాకపోక ఉన్నా సరే నేను పైన ఉన్నాను సుమా, నాకు ఇవేవి అంతవు. ఏమి ఇవన్నీ నశిస్తాయి మాత్రం, కానీ నేను మాత్రం నశించను. చూసారా, అంటే నాలో ఇవన్నీ నశిస్తాయి కానీ నేను మాత్రం నశించను సుమా. జ్ఞానించొచ్చును కాబట్టి. అవ్యక్త అక్షరయుక్త్యుక్తు తమాహు పరమాంగతి ఎం ప్రాప్తి ననివర్తంతే తద్ధామ పరమమ్మ. చూసారా, అవ్యక్త అక్షరయుక్త్యుక్తు, నేను ఇప్పుడు అన్నిటికంటే ప్రకృతి కంటే అతీతమైన అవ్యక్తం ఉన్నాను. చూసారా, అటువంటి వాడిని అక్షరమని అని పిలుస్తారు నన్ను. ఏమి అవ్యక్త అక్షరయుక్తో తమాహం పరమాంగతి, పరమగతి అన్నిటికంటే ఉత్తమమైన గతి అని దానిని అంటారు అందరూ. ఎం ప్రాప్తి ననివర్తంతే, దేనిని పొందితే మళ్ళీ ఈ సంసారాన్ని పుట్టరో, తద్ధామ పరమమ్మ, అది నా పరంధామం, అది నా అత్యున్నతమైన తెలుసుకోవలసిన స్థానం అది. ఏమి పరమాధానం. తర్వాత పురుష పర, పురుష సహ పర, పురుష పరపార్థ భక్త్యా భక్త్యా లభస్తననీయ మనకిమస్థాని మత్స్థాని యశాంతస్థాని భూతాని ఏయైన సర్వమిదం తతం. అది ఇది కొద్ది ఇది కష్టం. అదేంటి చెప్తున్నారంటే, భక్త్యా లభస్తన అన్నయ్య అనన్యభక్తి చేతన. ఏమి అనన్యభక్తి చేతన, నేను నాకు నేను వ్యతిరేకింపబడతాను ఆ పరంధామ అనేది. ఏమి పురుష పార్థ, అటువంటి ఉత్తమ పురుషుడు పొందబడతాడు ఎలాగా, అనన్యభక్తి చేతన. ఏమి యశాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం, దేని చేత ఈ జగల జగత్తంతో వ్యాపించి ఉన్నదో ఆ స్థానం ఈ అనన్యభక్తి చేత పొందంపబడుతుంది. ఏది యోగ సాధన చేతనే పొందబడుతుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఏమిటని, మరి నన్ను పొందడం వాళ్ళు ఎక్కడెక్కడికి ఏ గతి ఎక్కడికి వెళ్తారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు. ఎత్ర కాలే త్యనావృత్తిం ఆవృత్తించైవ యోగినః ప్రయాత ప్రయాత యాంతి తం కాలం వక్ష వర్షర్త భరతర్షభ. ఎత్ర కాలే త్యనావృత్తిం, ఏ కాలంలో చనిపోతే మళ్ళీ జన్మ పుట్టదో, మళ్ళీ పునర్జన్మ ఎత్తరు, ఏ కాలంలో చనిపోతే పునర్జన్మ కలుగుతుందో ఆ కాలాన్ని నీకు సంపూర్ణంగా చెప్తున్నా, శేషం లేకుండా. ఏ అంటే చనిపోయిన వాళ్ళు అంటే శరీరం విడిచిపెట్టేవాళ్ళు, ఈ శరీరం విడిచిపెట్టేవాళ్ళు ఏ కాలంలో చనిపోతే జన్మలు ఎత్తరు, ఏ కాలంలో చనిపోతే జన్మలు ఎత్తుతారు ఆ కాలం నేను చెప్తాను విను. అగ్నిర్జ్యోతి రహస్శుక్లం సన్మాష ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో బ్రహ్మవిదో జనాహ అన్నారు. ఇక్కడ అగ్ని జ్యోతి రహస్శుక్లం చూసారు, అన్ని తేజస్సు గురించి చెప్తున్నారు. అగ్ని జ్యోతిష్ పగలు శుక్లం చూడు, షణ్మాష ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణం అంటే ఇది కాదు, ఈ ఉత్తరాయణం ఇది కాదు, ఈ ఆరు మాసాలు చనిపోతాను కాదు అక్కడ అర్థం. ఈ ఆరు మాసాలు కాదు అంటే ఏంటంటే, కాలాభిమాన దేవతలు ఉన్నారు. ఈ కాలాభిమాన దేవతలకి ఈ నలుగురు ఎవరు, అగ్ని జ్యోతి పగలు శుక్లం. శుక్లం అంటే తెలుపు, అంటే ఆ రాత్రి అనే సరే పర్వాలేదు, ఏది రాత్రి శుక్లమాసం, శుక్ల పక్షం ఉంది చూసారా, అంటే తేజస్సుండే సమయంలో. అంటే ఎవరు సాధన చేస్తూ తేజస్సు పొందుతూ నన్ను పొందలేక చనిపోయారు అనుకో, ఒకవేళ అది పొందడం చనిపోవడం కాదు అక్కడ. అందుకే చెప్తున్నారు తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనా అని అన్నారు. చూసారా, అంటే అంటే అది అర్థం ఏంటి, యోగ సాధన చేస్తూ తేజస్సుతో ఉండి ఉండేవాళ్ళు వాళ్ళు అగ్నిలో చనిపోయిన, అంటే అగ్నిలో కాని జ్యోతిలో కాని పగలు కాని శుక్లం కాని, అంటే అంటే ఈ నాలుగు తేజస్సుతో కూడుకున్న కాలాలు ఇవి. ఈ కాలంలో ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతారో వారు బ్రహ్మమయం పొందుతారు సుమా అని బ్రహ్మవేత్తలే చెప్పారు. చూసారా, మరింటి యథార్థం అవుద్ది, అలాగ చేసిన వాళ్ళు నన్నే పొందుతారని బ్రహ్మవేత్తలే చెప్పారు, బ్రహ్మాన్ని పొందుతారని. ఇలా చేసిన ఇది ఉత్తరాయణం, అంతేగాని ఇది కాదు. ధూమో ద్రాతిస్ తథా కృష్ణ సన్మాష దక్షిణాయనం. ఇక చీకటికి ఉండే కాలాలు చెప్తున్నారు. ధూమ అంటే పొగ, అగ్ని అగ్ని అగ్నిని తగ్గించేది ఏది, పొగ. పగలను తగ్గించేది రాత్రి, శుక్లపక్షాన్ని తగ్గించేది కృష్ణపక్షం. చూసారా, అగ్ని అది వాటికి వ్యతిరేకం. ధూమో ద్రాతి తథా కృష్ణ షణ్మాష దక్షిణాయనం అంటే అర్థం ఏంటి, తన శరీరంలో ఉండే జ్ఞాన ప్రకాశము తగ్గిపోయేటప్పుడు అదే పొగ, అదే రాత్రి, అదే కృష్ణపక్షం. అలాగా ప్రాణశక్తి తగ్గించే సమయంలో ఎవరైతే చనిపోతారో తత్ర చాంద్రమసం యోగి జ్యోతిర్ యోగి నివర్తంతే నివర్తంతే నివర్తతే తదా అది చెప్పారు. ఆ చంద్రమకం ఈ కృష్ణపక్షంలో అంటే ఏంటి, చీకటితో అంటే జ్ఞానశక్తి ప్రాణశక్తి తగ్గిపోయిన వాళ్ళు ఎవరైతే విడిచిపెడతారు చనిపోతారో వాళ్ళు చంద్రలోకం వెళ్తారట. ఆ చంద్రలోకంలో వెళ్ళే వాళ్ళు నివర్తతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చంద్రలోకంలోకి వెళ్ళినా అక్కడ తేజస్సున్నా అది కూడా ఈ చంద్రలోకం అనేది కూడా నివర్తతే అంటే ఏంటి, మళ్ళీ పునర్జన్మ కలుగు చేసే లోకాల్లోకి వచ్చిస్తారు వాళ్ళు. అంటే జ్ఞానశక్తి ప్రాణశక్తి తగ్గిన వాళ్ళు తన తేజో ప్రకాశం తగ్గిన వాళ్ళు చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎన్ని కర్మలు చేసినా ఏం చేసినా చంద్రలోకం వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి పుడతారు సుమా, వాళ్ళందరూ తిరిగి రావాల్సిందే దక్షిణాయనం. అటువంటిది ఇప్పుడు జగత్తులో ఏంటంటే ఈ పుట్టిన జీవుడికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి, అట ఇట శుక్రకృష్ణ గతి హేతే జగత శాశ్వతే మతి ఏకయాచనావృత్తి అన్యయా వర్తతే పునః. ఈ జగత్తులో శాశ్వతంగా రెండు మార్గాలు ఉన్నాయి, శుక్ల మార్గం కృష్ణ మార్గం, నన్ను పొందే మార్గం శుక్ల మార్గం, బయట జన్మలు పొందే మార్గం కృష్ణ మార్గం. ఏకయాచనావృత్తి ఒక మార్గం నుండా ఉండేవాళ్ళు నన్ను పొందిన వాళ్ళు అనావృత్తి వాళ్ళకు మరి జన్మ ఉండదు. అన్యయా వర్తతే పునః రెండో మార్గంలోకి వెళ్ళేసరికి మళ్ళీ పుడతారు. నా ఏతే ప్రతి శృతి నైతే శృతి పార్థజాన యోగి ముహిత కశన తస్మా సర్వేషు కాలేషు యోగితో భవ అర్జున. ఓ అర్జున, ఏమి యోగి మాత్రం ఈ దీంట్లో మోహంలో పడిపోడు, ఈ రెండో మార్గంలో రెండో మార్గంలో పడకుండా ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, తస్మా సర్వేషు కాలేషు యోగితో భవ అర్జున. నైతే శృతి పార్థజాన అంటే ఏంటి, ఈ విధంగా తెలిసిన యోగి ఇందులో పడిపోడు, ఇందులోనా ఈ కృష్ణ మార్గంలో ఈ కర్మ మార్గంలోనా వీటిలో పడిపోడు. అందువల్ల ఏంటి, తస్మా సర్వేషు కాలేషు యోగితో భవజన, ఆడు పడిపోను కనుక నువ్వు కూడా దేవు కనుక నువ్వు కూడా సర్వకాల సర్వస్వ యోగి కమ్మని అన్నారు. తస్మా సర్వేషు కాలేషు అని అర్జునుడికి తస్మా సర్వేషు కాలేషు యోగితో భవార్జున అయిన వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ. అప్పుడు ఇప్పుడు ఏంటి, ఈ విధంగా నువ్వు ప్రస్తుతం ఏ దీంట్లో ఉన్నా సరే వేదేషు వేదాల్లోన యజ్ఞేషు తపస్సు చేయ, వేదాల్లోన యజ్ఞాల్లోన తపస్సులోన కూడా దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం, దానాల్లో వీటన్నిట్లో ఏ పుణ్యఫలం అయితే ప్రతిష్ఠమై ఉన్నదో అత్యేతి తత్సర్వం విదిత్వ, వీటన్నిటినీ యోగి దాటి పరం స్థానం ఉపైతి చార్జ్ ఆద్యంతరహితమైన బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు కాబట్టి యోగి కమ్ము సుమా అని చెప్పారు. ఎంత చక్కగా చెప్పారు సరే, అంత మరి ఏడో అధ్యాయం యోగమే, ఇందో అధ్యాయం యోగమే, నన్ను పొందడం కనుక అంతరాత్మ నన్ను పొందడమే చెప్పారు.